అమెరికా సమస్యలను దూరం చేస్తుంది అని అమెరికాలో రీసెర్చ్ చేసి కనిపెట్టారు వాళ్ళు. ఆత్మ విద్య గురించి అమెరికాలో రీసెర్చ్ చేశారు. ఇక్కడ మనం మాట్లాడుకోవటానికి సిగ్గుపడతాం. తప్పు సెక్యులర్. మీ శరీరం అయ్యా, మీ శరీరం ఎలా ఉంచుకోవాలో చెప్తూ ఉంటే అందులో ధర్మం ఎక్కడ ఉంది? ఏం చెప్తున్నాడు అక్కడ? సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర. ఇప్పుడు మీరందరూ ఎలా కూర్చున్నారో ఒకసారి ఒకళ్ళ పైకి తీసుకోండి. చూస్తున్నారు కదా ఎలా కూర్చోమంటున్నాడో చూడండి. నడువు చిన్నగా ఉండాలి, చిన్నగా పెట్టేసేయండి. సమం కాయ శిరో గ్రీవం, శిరస్సు గ్రీవ శరీరం, ఈ మూడు ఎప్పుడైతే ఒకే లైన్ లో ఉంటాయో మీ కోరికలన్నీ తీరిపోతాయి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నేను చెప్తాను లేదు, భగవద్గీతలో ఉంది. అది మీరు చదువుకోండి, అది ఉందో లేదో. అక్కడ కండిషన్ ఏంటి అంటే మీరు చిన్నగా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. నాకు ఈ బాధలు ఉన్నాయి మాస్టారు, ఆ బాధలు ఉన్నాయి. మీరేం వరీ కావసలే, మీరు ఏ పనైనా చేసుకోండి, టీవీ చూసుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ చెప్పింది ఏంటంటే ఇలా కూర్చోవాలి. ఇందాక కూర్చున్న దానికి ఇప్పుడు కూర్చున్న దానికిలో మీలోనే తేడా తెలుస్తుందా? మనసులో ఇదివరకు ఉన్నటువంటి నిర్లిప్త, ఇదివరకు ఉన్నటువంటి బద్ధకం పోయింది కదా. ఎందుకంటే స్ట్రైట్ గా కూర్చోండి. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంథం దిశక్ష నవలోకయం. ఇంకా ఎక్కడ చూడకండి, కళ్ళు మూసేసుకోండి, మీ శ్వాసను గమనించండి. కానీ మళ్ళా మెడ వంగుతోంది, మెడ వంగకూడదు, నడువు చిన్నగా ఉండాలి. సరిచేయమ, నువ్వు కళ్ళు మూసి కూర్చోవడం కాదు, వాళ్ళని సరిచేయ. తెలిసిన వాళ్ళు కాస్త వాళ్ళని సరిచేసేస్తే సరిగా ఉంటారు. అలా కూర్చోవటం నేర్చుకుంటే చాలు, మీ కోరికలన్నీ తీరుతాయని శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటే మేము అలా కూర్చోమంటే ఎవడం చేస్తాడు? మహాత్ములు అందరూ కూడా తపస్సు చేశారు అని మనకి తెలుసు కదా. తపస్సు ఎలా చేశారు? ఓ చెట్టు కింద కూర్చున్నారు, ఎలా కూర్చున్నారు, ఇలా కూర్చున్నారు. ఇలా కూర్చుంటే కొన్ని వేల సంవత్సరాలకి భగవంతుడు ప్రశిక్షణ. భగవంతుడు చాలా పెద్ద శక్తి కనుక మీకున్న కోరికలు, బచ్చా కోరికలు, అబ్బాయికి పెళ్ళవ్వాలి, అమ్మాయికి పెళ్ళవ్వాలి, ఉద్యోగం రావాలి, ఆరోగ్యం బాగుండాలి, ఇంతగా మీరు అడిగేవి, ఇంతకంటే పెద్ద కోరికలు ఏమైనా ఉన్నాయా? ఈ కోరికలు క్షణాల మీద తీరుతాయి అని భగవద్గీతలోని తర్వాత 22వ దాంట్లో ఇలా కూర్చుంటే వచ్చే లాభాలు చెప్తున్నారు. ఇచ్చినా ఇలా కూర్చుంటే చాలు మీరు. కానీ కూర్చున్న తర్వాత దృష్టి ఎక్కడ ఉండాలి అంటే శ్వాస మీద ఉండాలి. ముక్కులోంచి గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది, అంతే కదా. కానీ అదే కదా పరమాత్మ, అది ఉంటే తప్ప మీరు జీవించలేరు అని మీకు ఎందుకు అర్థం అవ్వటం? ఎక్కడో భగవంతుడు ఉన్నాడు అని ఎక్కడెక్కడో మనం వెతుక్కుంటున్నాం తప్ప అసలు ఆ శ్వాస లేకపోతే మీలో ఉన్న ఆత్మ పోయే. అంచేత మీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్లేటువంటి శక్తి ఎవరికుంది? మీ శ్వాసకు ఉంది. అది ఎక్కడికి వెళ్తుందో చూసుకోండి. మీరు దారి తెలియకపోతే ఒకటి నేను చెప్తాం, మనం దారి చూపించమని చెప్తాం. మొన్న ఎక్కడో మేము దారి తప్పాం, ఒంగోలు రావాలి, ఇంకో రూట్లో వెళ్ళిపోయాం. ఒకటి చెప్పాడు, మీరు అటు తిరగండి, అటు తిరగండి, ఇటు తిరగండి అన్న అటు ఇటులో మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. ఎక్కడ తిప్పమంటాం అంచేత వాడిని రిక్వెస్ట్ చేస్తాం, ఒక 5 కిలోమీటర్లే అంటున్నావు కదా బాబు, నువ్వు మా కారు ముందు రా. ఇంకా మేము చేసిన పని ఏంటి? అటు తిరగాల, ఇటు తిరగాల, మేము ఆలోచించలే. మేము చేసిన పని ఏంటి అంటే మోటర్ సైకిల్ మీద అతను ముందు వెళ్తున్నాడు, మేము అతను వెనక అతను వెళ్ళిపోయాం, లైన్లో పడిపోయాం. అంచేత శ్వాస ఖచ్చితంగా మన పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. అసలు గాయత్రి అజప గాయత్రి శ్వాసే, గాయత్రి మంత్రమే శ్వాస అజప గాయత్రి సోహం అని చెప్తూ ఉంటాం. దానిని వివరించటానికే వాల్మీకి రామాయణం రాశాడని చెప్తారు పండితులు. అంచేత మొత్తము రామాయణము అంతా కూడా మీ శరీరంలో ఉన్నటువంటి కుండలిని జాగరణ ప్రక్రియ. కానీ ఇంత ప్రక్రియ మీరు కదలి ఎంతైనా చెప్పండి, చేయవలసింది మాత్రం ఇంతే. కాలేజీకి వెళ్తాడు స్టూడెంట్, ఏం చేస్తాడు? కూర్చుని ఉంటాడు అంతే. ఇంకోటి ఏదైనా చేస్తాడా? 10 గంటలకు వెళ్తాడు కాలేజీకి, సాయంత్రం 4:30 వరకు అక్కడే ఉంటాడు. ఇంతకీ ఈయన గారు చదువు కదా, చదువుకోవటానికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అక్కడ చదువుకోవటానికి వెళ్ళి? కూర్చుని ఉంటాడు అంతేనా? ఎంత స్థిరంగా, ఎంత ఏకాగ్రంగా అతను కూర్చుని ఉంటే అంత చదువు అబ్బుతుంది అతనికి. ఇది మీకు తెలుసు కదా స్కూల్లో. ఇక్కడ అంతే, ఈ విద్య నేర్చుకోవటానికి కూడా మీరు కూర్చునేటటువంటి విధానం తెలుసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణ శిఖాగ్రంథం దిశానవలోకయం. ఇంకా కళ్ళు మూసేసుకోండి, ఇంకెవరు కళ్ళు తెలిసి ఉంచద్దు, శ్వాసం గమనించుకోండి. ఇంకేం చేయొద్దు మీరు? ఈ మొత్తము రామాయణము వాయుపుత్రుడి మీద ఆధారపడి ఉంది. హనుమంతుడే లేకపోతే రామాయణమే లేదు. మరి మనము వాయుపుత్రులమే, గాలి లేకపోతే మనము లేవు. ఆ భావం మనం నేర్చుకోవాలి. ఈ దేవాలయంలో గమనించుకోండి, ఇందాక నేను చెప్పిన ఉదాహరణ గుర్తుంచుకోండి. దారి చూపించడానికి కారు ముందు ఒక మోటార్ సైకిల్ వాడు వెళ్తూ ఉంటే ఎటు తిరగాలి ఎటు తిరగాలి అని మనం అడగాల్సిన పనే లేదు. దారి అదే చూపిస్తుంది. అంతేత శ్వాసే మీకు దారి చూపిస్తుంది. కానీ కండిషన్ ఏంటి అంటే మెడ తిన్నగా ఉండాలి, శిరస్సు తిన్నగా ఉండాలి, వెన్నుపూస తిన్నగా ఉండాలి. అది ఎంతసేపు, ఒక రెండు మూడు రోజులు మీరు ప్రయత్నిస్తే వచ్చేస్తుంది. అది కొంచెం అలవాటు చేసుకోవటంలోనే ఉంటుంది. కానీ అది చేసుకుంటే ఏమొస్తుంది అంటే 22వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తత. మీకేమనిపిస్తుందిట అంటే, నేను ఇది చైతం మొదలెట్టిన దగ్గర నుంచి ఎన్ని లాభాలు వస్తున్నాయో, ఓ లాభాల పరంపర మీ జీవితంలో రావటం మొదలెడుతుంది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఎన్ని లాభాలు వచ్చినా దీనివల్లే వచ్చాయి. దేనివల్ల వచ్చాయి? ఇలా స్థిరంగా కూర్చోవటం వల్ల వచ్చింది. ఇంకా అది మీకు ఎప్పుడైతే అర్థమైపోతుందో ఇంకా మీరు వదలరు దాన్ని. కానీ మొదట కొంచెం ఒక వారం రోజులు మీరు అవస్థపడాల్సిందే. ఏ విద్యకైనా అంతే కదా, చెప్పగానే రాదు అది. అంచేత ఈ భగవద్గీత యొక్క ఈ 6వ అధ్యాయంలో ఇలా కూర్చొని శ్వాసను గమనించటం అనేటువంటి విద్య దేవాలయాలలో ప్రాక్టీస్ చేసుకోండి. కూర్చోండి కాసేపు, ఎంత అద్భుతమైనటువంటి దృశ్యమో ఊహించుకోండి. మీరు పొద్దున్నే కొంతమంది వచ్చి భగవంతుడికి దండం పెట్టుకుని అష్టోత్తర శతనామ పూజ చేయించుకుని గోత్ర నామాలతో కూర్చోండి ఇలాగా శ్వాసను గమనిస్తూ దేవాలయంలో. ఇంటి దగ్గర ఎందుకు అందరూ? మేము కూర్చోలేం మాస్టారు, కానీ మా కోరికలన్నీ తీరాలి మాస్టారు. ఎలా కుదురుతుందమ్మా? విద్యాలయానికి వెళ్లకుండా మీకు విద్య ఎలా రాదు, దేవాలయాలకు వెళ్లకుండా దేవతా అనుగ్రహము రాదు. అది ఎందుకు అర్థం కావటంలే? మీరు పిల్లవాడిని కొట్టి ఏడిపించి మరీ పంపిస్తారే స్కూల్కి, అలాగే మీ మనస్సుని తిట్టి కొట్టి నరికి దాన్ని బుజ్జగించి చాలా మంచిదని చెప్పారు మాస్టారు. నేను కాదు చెప్పింది మంచిదని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అక్కడ భారతీయ ఆధ్యాత్మికత చెప్తోంది. అది చేయటం మర్చిపోయాం మనం. చివరికి దేవాలయాలన్నీ ఇలా తయారయ్యాయి. అది దేవాలయాల యొక్క తప్పు కాదు, మన యొక్క తప్పు. ఇంత తెలిసి ఇంత అవగాహన అయినా మనం అది చేయలేకపోతున్నామే, అది మన యొక్క తప్పు. కనుక ఈ గురు పూర్ణిమ నాడు ఈ 9 రోజులు నేను ఇంటింటికి వెళ్లి ఇది చెప్తున్నాను. నేను ఇదయ్యా మన దేవాలయాల్లో ఉన్నది, మన భగవద్గీతలో ఉన్నది. మీ కష్టాలన్నీ పోతాయి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం దత. స్వయముగా జగద్గురువు, జగద్గురువు ఇచ్చినటువంటి మాట అది. మామూలు వ్యక్తి కాదు ఆ మాట అంటుంది. నువ్వు ఇది చెయ్యిది ఏమవుతుంది? యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం దత. ఇంకా ఇంతకంటే గొప్ప విధానం నాకు లేదు అని నువ్వే అంటావు బాబు. ఇలా చేయటం వల్ల నాకు ఎన్ని లాభాలు వచ్చాయో, పరమమైనటువంటి లాభం కూడా వస్తుంది. పరమమైనటువంటి లాభం అంటే ఏమిటి? భగవత్ ప్రాప్తి. మీ మామూలు కష్టాలు పోతాయి, చివరికి భగవత్ ప్రాప్తికి కూడా వెళ్తుంది. కనుక ఈ సాధన దేవాలయాలలో చేసుకునేటటువంటి అలవాటు ఒకటి చేసుకోండి. ఇదే మొదట నేను చెప్పేటటువంటి విషయం. రెండవది ఇంకోటి, శ్వాస ఎప్పుడైతే శరీరం లోపలికి వెళ్తుందో మాట్లాడే శక్తి వస్తుంది. కావాలంటే మీరు చూడండి, శ్వాస పూర్తిగా వదిలేసేయండి. ఇంకా గాలి లోపలికి తీసుకోకండి, మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మాట్లాడలేరు మీరు. మీరు మాట్లాడాలంటే మళ్ళా గాలి లోపలికి వెళ్లాల్సిందే. అందువల్ల మానవుల్ని ఏమంటావంటే, జంతువునాం నరజన్మ దుర్లభం. మనిషి జంతువే కానీ వీడికి శ్వాస పీల్చుకునేటటువంటి మిగతా జంతువులకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, వీడు మాట్లాడగలడు. మాట్లాడగలిగితే లాభం ఏంటి? నేను అనుకుంటున్నటువంటి విషయాలను నేను మీకు అందజేయగలుగుతున్నాను. మాట్లాడగలం కనుక, మాట్లాడలేకపోతే ఇప్పుడు నేను మౌనం అయిపోయాను అనుకోండి, ఇవంతా నాకు చెప్పాలని ఉంది మీకు. ఎలా చెప్తాను? అంచేత ఈ శక్తి కూడా శ్వాస వల్లే వస్తుంది.
మరి శ్వాస ఎక్కడికి తీసుకెళ్తానని చెప్పింది ఇందాక నేను భగవంతుడి దగ్గర తీసుకెళ్తుందని చెప్పాను కదా. మరి మనం మాట్లాడుకునేటువంటి మాటలు మన ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? కిందకి తీసుకెళ్తున్నాయి, అధోగతికి తీసుకెళ్తున్నాయి. ఎప్పుడు ఇంకోళ్ళ తప్పు పట్టుకుంటూ ఉంటాం, ఇంకోళ్ళు ఇలా చేస్తే బాగుందంటాం, ఎప్పుడు కూడా ఇతరుల గురించి పనికిరాని ఆలోచనలే మనం ఆలోచించి మాట్లాడుకుంటూ ఉంటాం తప్ప ఎప్పుడు భగవన్ నామం మనం చేసుకోం. భగవన్ నామము మీరు నిరంతరము చేసుకున్నా అది మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంచేత నామోచ్చారణ చేయటానికి శ్వాస కావాలి, శ్వాస మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. కనుక డైరెక్ట్ గా మినిస్టర్ మనకి తెలియకపోతే ఎవరిని పట్టుకుంటాం? మినిస్టర్ యొక్క స్నేహితుడిని పట్టుకుంటాం. ఆ స్నేహితుడిని పట్టుకుంటే ఎలా మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చో డైరెక్ట్ గా మనం శ్వాసని చూసుకోవటం అంత సులభం కాదు. కనుక శ్వాస ద్వారా మనకి లభ్యమైనటువంటి ఈ మాటలను, ఈ వాక్కుని మనము నామోచ్చారణ అనేటటువంటి ఒక విధానంతో భగవంతుడి వైపుకి తీసుకెళ్తాం. అంచేత ఇవి రెండు అద్భుతమైనటువంటి సాధనా మార్గాలు ఉన్నాయి మన దేవాలయాలలో. రండి ఇక్కడికి దేవాలయాలకి, పనిగట్టుకుని రండి, కలిసి రండి, కసేపు ఇలా కూర్చొని మీ శ్వాసని గమనించుకోండి, దాని తర్వాత భగవన్ నామం చేసుకోండి, ఆనందంగా తీసుకుని ప్రసాదాలు తీసుకుని వెళ్లేటటువంటి ఒక అలవాటు కనుక మనం దేవాలయాలలో చేసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు మారిపోతాయి. ఒక సంవత్సరం వరకు, ఓ సంవత్సరంలో ఇలా అన్ని దేవాలయాలలో జరిగిందనుకోండి, మరి భారతదేశం ఏమవుతుందో. అంచేత ఇది మీ ఊహకు వదిలేస్తున్నాను, మీ చేతలకు వదిలేస్తున్నాను. మీరు ఎంత ఇది విని బాగుంది అంటే సరిపోదు, విన్నాక దీన్ని ఎలా కార్యరూపం దాల్చాలి, దీనికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు మనం చేసుకోగలగాలి అది చాలా ముఖ్యం. చెప్పటం అయితే చాలా సులభం. ఏముంది? సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంస్వం విశిష్ట నవలోకయం. చాలు బాబు, నువ్వు నీ శ్వాసం చూసుకుంటూ ఉండు, ఖచ్చితంగా నీ బాధలు పోతాయి. ఖచ్చితంగా అనేటటువంటి మాట నేనంటలేదు, శ్రీకృష్ణుడు అంటున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదువుకోండి, మీరు ఇంకా చాలా తెలుస్తాయి మీకు. మరి తెలిసిన తర్వాత ఏం చేయాలి అన్నది మీకే వదిలేస్తున్నాను నేను. కానీ 22, 23, 24 తారీఖులలో ఏం చేసేసాను అది మర్చి ప్యాంప్లెట్ ఉంటుంది మీకు. అక్కడ ఈ సాధనలే మనకి తెలిసిన వాళ్ళందరూ, చేసుకుంటున్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. మీలో మీరు ఆలోచించుకుని మాట్లాడుకుని వీలున్నప్పుడు ఆ పూర్ణాహుతికి రాగలిగితే, మనం ఇంకా దీన్ని ఒక క్రమ పద్ధతిలో మనం పెట్టేసుకోగలిగితే మొట్టమొదట ఏంటంటే గ్యారంటీ మీకు కష్టాలుండవు. ఒకవేళ కష్టాలు వస్తే రెండో లైన్లో చెప్పాడు, యస్మిన్ స్థితో నదుఖేనా గురునాపిని చాల్యతే. ప్రారంభవశాత్తు ఒక్కొక్కసారి రకరకాలైనటువంటి కష్టాలు వస్తాయి. కృష్ణుడికి వచ్చాయి, అర్జునుడికి వచ్చాయి, వాళ్ళకి వచ్చాయి. కానీ అవి ప్రారంభవశాత్తు వచ్చేటటువంటి కర్మలు. అంత కర్మలు మనం ఏం చేసుకోలేదు. అలాంటి కర్మ చేసుకున్న వాళ్ళ స్థాయి వేరేలాగుంటుంది. అంచేత మనం దాని గురించి బాధపడక్కర్లేదు. కానీ ఒకవేళ బై ఛాన్స్ తీవ్రమైనటువంటి బాధలు ఏవైనా వచ్చి అవి తగ్గకపోతే, ఎస్మిన్ స్థితో నదుఖేనా న గురుణా పిడి చాల్యతే, ఇంకా ఎంత పెద్ద భయంకరమైనటువంటి కష్టం వచ్చినా కూడా వీడు విచలితుడు కాడు. వీడిని కడపలేవు అసలు ఆ కష్టాలు. ప్రహ్లాదుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు పడ్డ కష్టాలు మీకు తెలుసా? చెప్పాలని మీకు తెలుసు కదా, చాలా కష్టాలు పడ్డాడు కదా. కానీ ప్రహ్లాదుడు ఎక్కడ కష్టపడ్డాడు? ప్రహ్లాదుడికి అసలు ఏం బాధ? వాడు నాన్న కష్టపడ్డాడు వీడిని బాధ పెడదామని ప్రయత్నించి ప్రహ్లాదుడిని కష్టపెట్టగలిగాడా? మీరు తినే అంటున్నారు ప్రహ్లాదుడు కష్టపడ్డాడని, మీరు ఆలోచించండి. అసలు వారి తండ్రికి ప్రహ్లాదుడిని కష్టపెట్టడం చేతకాలే. ఎలాంటి తండ్రికి? 3 లోకాలను జయించినటువంటి, మామూలు తపస్సు కాదు, అద్భుతమైనటువంటి తపస్సు చేసినటువంటి హిరణ్యకశ్యపుడికే ప్రహ్లాదుడిని కష్టపడతాం. 5 ఏళ్ల పిల్లవాడిని బాధ పెట్టలేకపోయాడు. ఇంకేదంటే ఇది స్థితి. ఎస్మిన్ స్థితో నదుఖేన గురునాపి విచాల్యతే. చూసేవాళ్ళకి అనిపిస్తుంది మీరు చాలా బాధలు పడిపోతున్నారని, మీకు అనిపించరు వచ్చిన గొడవ అది. అంచేత బాధలు వచ్చినా మీకు బాధలు తెలియవు, ప్రారంభవశాత్తు అది చాలా తక్కువ. ఇంకోటి ఏంటి గ్యారంటీ ఇస్తున్నాడు? ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఏది చేస్తే మీకు లాభాల పరంపర మీకు లభిస్తుంది. చివరికి మీరు ఏ స్థితిలో ఉండి వెళ్ళిపోతారంటే, నేను చేయటం మొదలెట్టిన దగ్గర నుంచి నాకు అన్ని లాభాలే లాభాలే లాభాలే. భగవద్గీత లాంటి యోగ శాస్త్రము, జగద్గురువు లాంటి వ్యక్తి ఆ మాట చెప్తూ ఉంటే మరి ఆచరించకపోవటం మన తప్పు. ఆచరిస్తే ఇలాంటి సమూహాలు చాలా అయిపోయాయనుకోండి, మరి భారతదేశం ఏమవుతుంది? మళ్ళీ జగద్గురు పీఠం ఎక్కుతుంది, మళ్ళీ ఇదివరకు భారతదేశానికి ఉన్నటువంటి ఔన్నత్యం వస్తుంది, అప్పుడు అందరూ అమెరికాకి వెళ్ళరు, అప్పుడు అందరూ ఎక్కడికి వస్తారు? ఇండియాకి వస్తారు. అలాంటి పరిస్థితి మనం ఆ గురువుల యొక్క అనుగ్రహంతో కల్పించుకోగలుగుతామని ఆశిస్తూ, ఆ రాముల వారు ఆంజనేయులు యొక్క అనుగ్రహ ఆశీర్వచనాలు మనకి లభిస్తాయి.
విమర్శించేటటువంటి హక్కు కేవలము ప్రపంచంలో ముగ్గురికి మాత్రమే ఉంది. నలుగురికి నిజం చెప్పాలంటే మాతృదేవోభవ, తల్లి విమర్శించవచ్చు. ఎందుకు విమర్శిస్తుంది అంటే సవ్యమైనటువంటి మార్గాల్లో పెట్టడానికి. రెండవ, విమర్శించటానికి కావలసినటువంటి హక్కు ఎవరికి ఉన్నది అంటే తండ్రికి ఉన్నది. ఒకవేళ మీకు కూర్చోవటం చేత కాకపోయినా ప్రయత్నించండి. బాధ అవసరం నేర్చుకుంటున్నప్పుడు. సుఖంగా ఉంటే మీకు విద్య రాదు. ఆసనాలు వాటిలో మీరు కష్టపడాలి, మీకు ఆ బాధ తెలియాలి, కానీ స్ట్రైట్గా ఉండాలి. అంతేత రెండవ విమర్శించేటటువంటి హక్కు తండ్రికి మాత్రమే ఉన్నది. మూడవది గురువుకి ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నాలుగవ విమర్శించేటటువంటి హక్కు అతిథికి ఉంది. అతిథి అంటే మన ఇంటికి వచ్చేవాడు కాదు, అతిథి అంటే తిథివార నక్షత్రాల కంటే కాలాతీతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడు. వాడు తిథిల్లో లేడన్నమాట. అంచేత ఈ నలుగురికి మాత్రమే విమర్శ చేసేటటువంటి హక్కు ఉంది. తల్లి, తండ్రి, గురువు, అతిథి. అతిథి అంటే కాలాతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువులు. ఇంచేత ఇంకా ఈ మాండుక్యోప్య నిషద్ మీకు ఉపయోగపడాలి అంటే మొట్టమొదట ఈ సంకల్పాన్ని మళ్లీ మళ్లీ మీరు నిర్ణయాలుగా తీసుకోండి. నిందించను, విమర్శ చెయ్యను, విమర్శ వినను. మనసులోనే మీరు అనుకోవాలి, అది ఈ రోజు నుంచి ఎవరిని విమర్శించను, విమర్శ వినను. గత్యంతరం లేదు. చెప్పేటటువంటి వాడు ఆఫీసరో ఎవడో పెద్దవాళ్ళు విని ఊరుకోండి. మళ్ళీ వాళ్ళకి మీరు చెప్పవద్దు తప్పు చేస్తున్నాం అని అది పెద్ద విమర్శ అవుతుంది. అది గుర్తుంచుకోండి. మీరు మీరు బాగుపడటానికి ఈ సాధనలు మనం చేసుకుంటున్నాం. మనం బాగుపడటానికి ఈ సాధనలు చేసుకుంటున్నాం కనుక ఎవరిని విమర్శించను, ఎవరి మీద విమర్శ వినను, నిందా వాక్యాలు వినను, అది ఈ మొదటి లైన్ యొక్క అర్థం. మళ్ళీ మనం చదువుకుందాం. గుర్తుంటే కలిసి అనిచ్చండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. తర్వాత ఏంటి? భద్రం పశ్యేమాక్షభిర్ యజత్రాః. యజత్రాః అంటే యజ్ఞ విధానములో ఎక్స్పర్ట్స్ అయినటువంటి మేము. జత అది మనకి హోంవర్క్. ఇంకా ఎన్ని యజ్ఞ విధానాలు ఉన్నాయి, మనం ఎప్పుడు ఎప్పుడు యజ్ఞం చేస్తున్నాం. ఆచారికి ఆహారం తీసుకోవటం కూడా యజ్ఞమే. ఐదు ఆహుతులు కాదు మీరు వేయాల్సిందే. భోజనం చేస్తున్నప్పుడల్లా కంటిన్యూస్ గా అది యజ్ఞంగా చూడాల్సిందే. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఐదు ముద్దలు వేసుకున్నాక మళ్లీ మళ్లీ మీరు ఎంతసేపు ఆహారం తింటూ ఉంటారో ప్రతి ముద్దకి మీరు ఆహుతులు వేసుకుంటూ ఉండండి. మల్టిపుల్స్ ఆఫ్ ఐదు ముద్దలు. అంతేత మీరు ఐదు ముద్దలైనా తినొచ్చు, పది ముద్దలైనా తినొచ్చు, పదిహేనైనా తినొచ్చు. అది ఐదుతో భాగించబడేటటువంటి ముద్దలై ఉండాలి. మరి లాస్తే ఒక ప్రాణానికి ఆహుతి తగ్గుతుంది. అర్థమైంది కదా అందరికి? అంతేత యజత్రాహ, ఆహారం తీసుకోవటం కూడా ఒక పెద్ద యజ్ఞమే. నోటితో ఆహారం తీసుకుంటున్నావు, మరి కంటితో కూడా ఆహారం తీసుకుంటున్నావుగా. ఏదైనా ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు చెవులతో ఆహారము, సంగీతం ద్వారా తీసుకుంటున్నాం, మాటల ద్వారా తీసుకుంటున్నాం, చర్మముతో ఆహారము, చేతలతో ఆహారము, వాయుతత్వం ద్వారా తీసుకుంటున్నాం. ఈ యజ్ఞ విద్యలో ఎక్స్పర్ట్ అవ్వాలి మీరు. దానిని ఇంకొక భాషలో పంచకోశ సాధనలో ఎక్స్పర్ట్స్ అవుతాము. వాళ్ళు మాత్రమే ఈ రెండో లైన్ పాటించగలరు. మొదటి లైన్ ఎవరు పాటించగలరు అంటే చెప్పగలరా మీరు మొదటి లైన్ ఎవరు పాటించగలరు? సరే, ఎవరి విమర్శ వినను వాళ్ళకి మాత్రమే మొదటి లైన్ వర్తిస్తుంది. రెండవ లైన్ పంచకోశ సాధన చేసుకున్నటువంటి వాళ్ళకి వర్తిస్తుంది. అంటే ఆల్రెడీ అందులో వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మీరు కూడా ఎక్స్పర్ట్సే, చాలా చాలా దాని గురించి విన్నారు. అంచేత భద్రం పచ్చే మక్షభే యజత్రా, అప్పుడు మాత్రమే ఎక్కడ చూసినా కూడా మీకు మంచి కనిపిస్తుంది. ఆ కనిపించినప్పుడు పాము శరీరం మీద నుంచి వెళ్ళిపోయినా, సింహం మనకి ఎదురు పడినా కూడా, అది మనకి తినేసినా కూడా మనకి భద్రం మంచి జరుగుతోంది అనే భావన వస్తుంది. అంతవరకు ఏం చేస్తాం? ఆ భావన వచ్చేటట్టు ప్రాక్టీస్ చేసుకుంటాం. అంచేత ఈ రెండు లైన్లు కలిపి ఇప్పుడు మనం అంటాం, ఓం భద్రం కర్ణేభే శృణుయామ దేవా, భద్రం పశ్యే మాక్షభే యజత్రా. చెప్పండి. శివైరంగైస్తువాగుం సత్తనుభే దేవహితం యదాయు. మూడో లైన్. మూడో లైన్లో ఏం చేయమని చెప్తున్నాడు? స్థిరై అంగై, మీ అంగములు స్థిరముగా ఉండాలి, వాటిలో వణుకు రాకూడదు, అంగమే చేయమని పతంజలి యోగ సూత్రాల్లో వస్తుంది. ఎలా వణకకుండా ఉంచాలో వాటిని. స్థిరైరంగై సత్సత్తనుభే, నిన్ను నా అంగములతో పూజ చేస్తాను, వాయుదేవుణ్ణి చేతులతో, అగ్నిదేవుణ్ణి కాళ్ళతో. ఇలాగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగము కూడా ఆ దేవత యొక్క పూజ చేసేటటువంటి అంగములుగా మారాలి. అంటే అంత పవిత్రంగా మారాలి. ఆ మానసిక స్థితి మనకి ప్రాణాయామం ద్వారా వస్తుంది. ఇంచేత మొదటి దాంట్లో విరతం ఎలాగో చెప్పాడు, రెండవ దాంట్లో యజ్ఞమై జీవితం జీవించమని చెప్పాడు. శరీరంగై సుష్టవాగుం సత్సనుభేర్, దీంట్లో ప్రాణాయామం గురించి చెప్పాడు. చెప్పాక ఏమంటున్నాడు? వ్యక్షేమ పొందుదుముగాక, మామూలుగా కాదు, పూర్తిగా కంప్లీట్ గా. పూర్తిగా అంటల్లో మన ఋషుల యొక్క ఉద్దేశం ఏంటంటే మినిమం 100 ఇయర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 100 ఇయర్స్. 100 ఏళ్ల కంటే తక్కువ బతకూడదు. స్థిరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి రోగరహితమైనటువంటి జీవితము అందరిలోనూ మంచిని చూస్తూ ప్రతి చోట మంచిని వింటూ మేము జీవించడముగాక అనేటటువంటి సాధనా విధానం చేస్తూ మాండుక్యోపనిషత్ చదువుకోవాలి. ఇంకేత నాతో మళ్ళీ ఈ మాండుక్యోపనిషత్ మంత్రాన్ని 3 సార్లు చదువుకుందాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్షభిర్ యజత్రాః, స్థిరైరంగైస్తువాగుం సత్తనుభిర్ వ్యసేమ దేవహితం యదాయుః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్షభిర్ యజత్రాః, స్థిరైరంగైస్తువాగుం సత్తనుభిర్ వ్యసేమ దేవహితం యదాయుః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్షభిర్ యజత్రాః, స్థిరైరంగైస్తువాగుం సత్తనుభిర్ వ్యసేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతిః. దీని అర్థం వినండి. ఓ దేవతలారా, మా చెవులు శుభమునే వినుముగాక, యజ్ఞ కోవిదువుమైన మేము మా కన్నులతో శుభమునే చూతుముగాక, మీ స్తోత్రములను గానము చేయు మేము పూర్తి ఆరోగ్యము బలములతో మాకు నియమితమైన ఆయుష్కాలము గడిపెదముగాక. వచ్చి కళ్ళు మూసుకుని ఉండండి, శ్వాసను గమనిస్తూ ఉండండి. ముందుగా ఒక 5 నిమిషాల తర్వాత కార్యకర్తలు ఓంకారం చెప్పినప్పుడు మీరు మీ చిన్ముద్రను వదిలేయాలి.